బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమ ధార.
వెలుగు బాట నడిపించు, వెలుగు బాట నడిపించు,
శ్రోతలు బాగున్నారా? ఇవాళ పాఠానికి సిద్ధపడి వచ్చారా? మిమ్మల్ని రెండు బైబిల్ వచనాలతో పలకరిస్తున్నాము. పాపము విషయమై మృతులుగా ఎంచుకొనండి, మిమ్మను మీరే దేవునికి అప్పగించుకొనండి. మీరు దేనికి లోబడతారో దానికే దాసులవుతారు. రోమాపత్రిక 6:11, 13 పాపానికి మృతులం కాని దేవునికి సమర్పించబడిన వారం. క్రీస్తు మృతియందు మనము పాపానికి మృతులం, పునరుత్థానమందు మనము ఆయనకు సజీవులం. దేవునికి స్తోత్రం. రండి ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీ అద్భుత ప్రేమకు నీకెంతో కృతజ్ఞులం. నీ పరిశుద్ధ నామమునకే మహిమ. మా నిత్య రక్షణకు కారకుడైన యేసుక్రీస్తును బట్టి నీకు మా కృతజ్ఞతా వందనములు. నీ పరలోక ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయములలోకి కుమ్మరించావు. యేసునామమున పాతాళలోక ద్వారములు కుప్పకూలిపోతాయి. దేవా, నీ పరిపాలనా కృపలను ధ్యానిస్తున్నాము. మా శ్రోతలను వారి కుటుంబాలను ఆశీర్వదించండి. యువతీ యువకులను దీవించండి. చంటి బిడ్డలను తల్లులను ఆశీర్వదించండి. బిడ్డల పెంపకములో తల్లిదండ్రులను నడిపించండి. నీ మహిమార్థమై కుటుంబమందు పరస్పర ప్రేమ సంబంధాలు బలపడాలని ప్రార్థిస్తున్నాము. కుటుంబ కేంద్రమందు తెరువబడిన బైబిల్ ఉండాలని, వాక్య ప్రమాణం మేరకు కుటుంబాలు జీవించి ఎన్ని శోధనలు వచ్చినా వాటిని గెలిచి నిలవాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. స్థానిక సంఘములను, సంఘ బిడ్డలను, కాపరులను, సువార్థికులను దీవించండి. నాయకులను ఆశీర్వదించండి. దాతృత్వ కృపయందు నీ బిడ్డలు ఎదగాలని విజ్ఞాపన చేస్తున్నాము. అనుదినము నీ బిడ్డలు నీవు అప్పగించిన పనిని నమ్మకంగా చేయగలుగునట్లు, బాధ్యత కలిగి అంకిత భావముతో సేవ చేయునట్లు వారిని దీవించండి. నిస్వార్థ వైఖరి కలిగి త్యాగశీలము గలవారై లోకమెదుట మంచి సాక్ష్యము గలవారగునట్లు వారిని బలపరచండి. నిత్యత్వమును దృష్టిలో ఉంచుకొని నీ బిడ్డలు ప్రతి పని చెయ్యాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. మమ్మలను క్రీస్తు శరీరమందలి అవయవములుగా అంగీకరించావు, నీకు కృతజ్ఞులం. నీ పిలుపునకు తగినట్లు నీ బిడ్డలు బ్రతకాలని, సైతానీయ అంధకార శక్తులను గెలవటానికి నీ బిడ్డలకు కావలసిన బలమును ధైర్యమును అనుగ్రహిస్తావని వేడుకుంటున్నాము. ప్రియతండ్రి, మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును, అధికారులను ఆశీర్వదించండి. దేశ ప్రజలు నైతిక శీలము గలవారై పరోపకారమందు సాంఘిక సామాజిక సేవయందు ముందంజ వేయునట్లు వారిని దీవించండి. కరువు కాటకముల నుండి, అగ్ని జల ప్రమాదముల నుండి దేశమును, దేశ ప్రజలను కాపాడండి. లోకమందున్న దేశాలు, రాజ్యాలు అన్నీ నీ పర్యవేక్షణలో ఉన్నాయి. అంధకారములో ఉన్నవారికి నీ కాపుదల ఉంది. నీ కృపలన్నిటికీ గాను నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము మా పరమతండ్రి, ఆమేన్. ప్రియశ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠము జకర్యా గ్రంథం 13:1-9 వరకు. జాగ్రత్తగా వినండి. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించడానికి దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడుతుంది. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇక జ్ఞాపకమునకు రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేస్తాను. ప్రవక్తలను, అపవిత్రాత్మను దేశములో లేకుండా చేస్తాను. ఎవడైనా ఇక ప్రవచనము పలుక పూనుకుంటే వాని కన్న తల్లిదండ్రులు, నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుతున్నావే, నీవిక బ్రతక తగదు అని వానితో చెబుతారు. వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తల్లిదండ్రులే వాణ్ణి పొడుస్తారు. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి, తమకు కలిగిన దర్శనములను బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించటము మానేస్తారు. అతడంటాడు, నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన ఒకని వద్ద సేద్యపు పని చేసేవాడనై ఉన్నాను. నీ చేతులకు గాయములేమిటి అని వారు అడగగా అతడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములివి అంటాడు. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీద పడు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చెయ్యి, చిన్నవారి మీద నేను నా హస్తమును ఉంచుతాను. ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో 2/2 వారు తెగవేయబడి చస్తారు, 3/3 వారు శేషిస్తారు. ఆ 3/3 నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరుస్తాను. బంగారమును శోధించినట్లు వారిని శోధిస్తాను. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకిస్తాను. వీరు నా జనులని నేను చెబుతాను, యెహోవా మా దేవుడని వారు చెబుతారు. శ్రోతలు వింటున్నారా? ఊట ఒకటి తీయబడుతుంది, మైలపడిన వారికి శుద్ధి. యిర్మీయా గ్రంథం 31:31-34 వరకు. వారి మనస్సులలో నా ధర్మవిధిని ఉంచుతాను, వారి హృదయముల మీద దానిని రాస్తాను. ఇశ్రాయేలుకు అంతరంగ శుద్ధి అవసరం. శ్రోతలు, జకర్యా గ్రంథం ఎంతో లోతైన సత్యాలతో నిండి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను గురించి ఇంతవరకు ప్రవక్త దేవుని కార్యక్రమాన్ని ప్రవచన రూపంలో మనకు విశదీకరిస్తూ వచ్చాడు. మొదటిసారి ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. 30 వెండి నాణ్యాలకు అమ్మబడ్డాడు. మొదటి రాకడను గురించిన ప్రవచనంలో కొంతవరకే నెరవేరింది. మిగతా ప్రవచనాలు 2వ రాకడలో నెరవేరుతాయి. ఆయన మంచి కాపరిగా వచ్చాడు, అయినా ప్రజలు ఆయనను తిరస్కరించారు. ఆయన గొర్రెల కోసమై తన ప్రాణమిచ్చాడు. మరొకడు వస్తాడు, వాడు మంచి కాపరి కాడు, వాడింతవరకు రాలేదు, సంఘము ఎత్తబడే వరకు రానే రాడు. వాడు దొంగ కాపరి, నకిలీ కాపరి. ఇశ్రాయేలు జాతిని పెడతోవ పట్టిస్తాడు. ఇశ్రాయేలునే కాదు, వాడు ప్రపంచమంతటినీ నడిపిస్తానంటాడు. వీడే అంత్యక్రీస్తు, అందరినీ మహాశ్రమల కాలములోకి నడిపిస్తాడు. అప్పుడు క్రీస్తు 2వసారి వచ్చి తన వారిని కాపాడతాడు. ఆయన వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు. అది 1000 ఏండ్ల పరిపాలన. ఈ లోకానికి శాంతి ఆయన ద్వారా చేకూరవలసిందే. ఆయనే సమాధానకర్త అయిన అధిపతి. శాంతి, న్యాయం లోకమంతటా ప్రవర్తిల్లాలంటే అది సాధించటం ఎవరి తరమూ కాదని చరిత్ర సాక్ష్యం పలుకుతోంది. లూకాసువార్త 2:14 యేసు జన్మ సందర్భంలో దేవదూతలు పాటలు పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము. లూకాసు వార్త 2:14 మనము మరచిపోకూడని వచనం. శాశ్వత శాంతి సమాధానాలు లోకంలో నెలకొనాలంటే యేసు ద్వారా రావాల్సిందే, గత్యంతరం లేదు. యెషయాగ్రంథం 9:6 అంటోంది, యేసే సమాధానకర్త అయిన అధిపతి, శాంతి సంస్థాపన కోసమై ఆయనకు ప్రత్యేక కార్యక్రమమున్నది. ఆయన ఈ భూమి మీద దేవుని రాజ్యం స్థాపిస్తాడు. పరలోక రాజ్యాన్ని స్థాపించడానికే ఆయన 2వసారి రాబోతున్నాడు. యేసు కార్యక్రమాన్ని వివరాలతో సహా ప్రవచించిన ప్రవక్తల్లో జకర్యా ఒకడు. ఆయన రాజ్యం ఎలాంటిదో జకర్యా తన ప్రవచనాలలో విషదం చేశాడు. దేవుని రాజ్యంలో భౌతిక ఆశీర్వాదాలెన్నో ఉన్నాయని ప్రవచన వాక్చిత్రాలలో తెలియచేశాడు. నూతన యెరూషలేములో బంగారు గుమ్మాలు, 1000 ఏండ్ల రాజ్యంలో గుడ్డివారు ఉండరు, కరువు కాటకాలు ఉండవు. అది శ్రేయో రాజ్యం, ఆనందరాజ్యం. అంతేకాదు, దేవుని రాజ్యంలో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కోకొల్లలు. జకర్యా గ్రంథంలోని దార్శనిక ప్రబోధంలో దేవుని రాజ్యం సత్యరాజ్యం, నిత్యరాజ్యం. జకర్యా 8:3 దేవుడేమన్నాడు? యహోవా సెలవిచ్చేది ఏమనగా, నేను సీయోను నొద్దకు మరల వచ్చి యెరూషలేములో నివాసము చేస్తాను, సత్యమును అనుసరించే పురమని సైన్యములకు అధిపతి అయిన యహోవా పర్వతము పరిశుద్ధ పర్వతము అని పేర్లు పెట్టబడుతుంది. అది ఇప్పటి సంగతి కాదు. యేసు పరిపాలించేటప్పుడు అది సత్యమును అనుసరించే నగరం అనబడుతుంది. సత్యమును అనుసరించే పురము అని చెప్పదగిన రాజధాని నగరం ఈ లోకంలో ఎక్కడైనా ఉందా? లేదు. యేసు పరిపాలించేటప్పుడు రాజధాని నగరం సత్యనగరమే కాదు, అది పరిశుద్ధ నగరం, నీతి నగరం. ఈ సత్యాన్ని జకర్యా గ్రంథం 13:1-2 మనం చూస్తున్నాము. ఇక 14వ అధ్యాయంలో గుర్రముల మెడలకున్న గంటలు, దేవాలయంలోని పాత్రలు అన్నీ దేవుని పరిశుద్ధతనే చాటుతాయి. అంతేకాదు, యేసు రాజ్యంలో భయముండదు. జకర్యా 14వ అధ్యాయంలో ఈ వివరాలన్నీ మనం చూడబోతున్నాము. యేసు రాజ్యమంతా ఆనందం వెల్లివిరుస్తుంది. జకర్యా 10:6-7, నేను యూదావారిని బలశాలులనుగా చేస్తాను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలమిస్తాను, నేను వారి ఎడల జాలిపడతాను, నేను వారి దేవుడనైన యహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోతారు. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారవుతారు, ద్రాక్షరసపానము చేసేవారు సంతోషించేటట్లు వారు మనసులో ఆనందిస్తారు, వారి బిడ్డలు దానిని చూచి ఆనందపడతారు, యహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసిస్తారు. ఆ రాజ్యంలో ఆనందమే ఆనందం. ఇది భౌతికం కాదు, ఆధ్యాత్మికం. అన్ని ఆశీర్వాదాలకు మూలం శాంతి సమాధానం. ఆయన పరిపాలించేటప్పుడు ఆయనే సమస్త జాతులకు శాంతి సందేశం. జకర్యా గ్రంథంలోని ప్రవచన సారమిదే. యేసు వచ్చి శాంతి రాజ్యం స్థాపిస్తాడు. అది తాత్కాలిక శాంతి కాదు, శాశ్వత శాంతి, నిత్య సమాధానం. యేసు ప్రథమ పర్యాయము వచ్చినప్పుడు తిరస్కరించబడ్డాడు, 30 రూకలకు అమ్మివేయబడ్డాడు, అన్యుల చేతికి అప్పగించబడ్డాడు, క్రూరంగా సిలువ వేయబడ్డాడు. ఆ తరువాత సంఘయుగం. దీనిని గురించి జకర్యా ఏమీ చెప్పలేదు. మనమింతవరకు సంఘయుగంలోనే ఉన్నాము. సంఘము ఎత్తబడిన తరువాత, అనగా సంఘయుగం ముగిశాక తిరిగి ఇశ్రాయేలుతో కార్యక్రమం కొనసాగుతుంది. దాన్ని జకర్యా ప్రవచించాడు, మిగతా ప్రవక్తలు కూడా చెప్పారు. అప్పుడు పనికిమాలిన భ్రష్ట కాపరి ఒకడు వస్తాడు, వాడే అంత్యక్రీస్తు. అతనితో మహాశ్రమల కాలం మొదలవుతుంది. ఈ ప్రపంచ నియంత పాలన అంతమవటంతో క్రీస్తు నిత్యరాజ్యం మొదలవుతుంది. ఇశ్రాయేలుతో దేవునికి కార్యక్రమమేమీ లేదనుకోకండి. యెరూషలేము దేవుని కార్యక్రమానికి కేంద్రంలో ఉంది. 12, 13, 14 అధ్యాయాలలో యెరూషలేము అనే పట్టణం 21 సార్లు పేర్కొనబడింది. అలాంటప్పుడు దీన్ని అక్షరార్థంగా తీసుకోవలసి ఉంది. దేవుని ప్రవచనాలు తూచా తప్పకుండా నెరవేరుతాయి. అందులో అనుమానానికి ఏమాత్రమూ ఆస్కారం లేదు. దేవుడు చెప్పింది అక్షరాలా నమ్మాలి. వాటికి ఆధ్యాత్మిక భావం చెప్పి సరిపుచ్చటం భావ్యం కాదు. జాతిపరంగా ఇశ్రాయేలు జాతికి దేవుడు శుద్ధీకరణ జరిగించబోతున్నాడు. జకర్యా 13వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది, ఊట ఒకటి తీయబడుతుంది, ఆ దినమున అంటే 1000 ఏండ్ల పరిపాలన వరకు కొనసాగే మహాశ్రమల కాలమని మనం గుర్తుపెట్టుకోవాలి. మహాశ్రమల కాలం తరువాత క్రీస్తు వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు. యేసు మొదటి రాకడలో ఆయనను అందరూ తిరస్కరించారు. అప్పుడాయన దావీదు సంతతి వారి కోసం, యెరూషలేము నివాసుల కోసం ఊట తీయలేదు. ఈ ఊట వారి పాపమును అపవిత్రతను పరిహరించడానికి ఉద్దేశించబడింది. రోమాపత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఇదే అంశాన్ని చర్చిస్తూ అన్నాడు, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించపూనుకుంటూ దేవుని నీతికి లోబడలేదు. ఈ ఊట ఎలాంటిది? యేసుక్రీస్తు శిలువపై చనిపోయినప్పుడు ఈ ఊట విడుదల చేయబడింది. ఇది జీవపు ఊట. అయితే ఇశ్రాయేలు వారి కోసం ఈ ఊట ఆయన 2వ రాకడ సమయంలో విడుదల అవుతుంది. 12వ అధ్యాయంలో దేవుడు తన ఆత్మను కుమరిస్తాను అన్నాడు. ఆ దినమును గురించే యోవేలు కూడా మాట్లాడాడు. క్రీస్తు తమ కోసమే సిలువ వేయబడ్డాడని వారు ఆ దినమున గ్రహిస్తారు. తాము పొడిచిన నా వైపే వీరు చూస్తారు అంటున్నాడు దేవుడు. ఆ దినం యూద ప్రజల పశ్చాత్తాప దినం, ప్రాయశ్చిత్త దినం. ఆ దినమందు దేవుని ఆత్మ వారి కంటి పొరలు తొలగిస్తాడు. వారు తమ పాపాలు ఒప్పుకుంటే ఇప్పుడైనా సరే ఆ తెర తొలగిపోతుంది అని అపొస్తలుడైన పౌలు తన పత్రికలో రాశాడు. మానవుని సమస్య హృదయంలోనే ఉంది. అది తల సమస్య కాదు, గుండె సమస్య. మానసికమైన సమస్యలు కాదు, హృదయం మోసకరమైంది. అది సమస్యల పుట్ట, రోగాల గుట్ట. దేవుని సంగతులు అర్థం కావా? అదేమీ గొప్ప సమస్య కాదు. మానవుడు తన హృదయంలో గూడు కట్టుకొని ఉన్న పాపాన్ని విడిచిపెట్టడు. మనిషి పాపాన్ని ప్రేమిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలే కాదు, అన్యజాతులైనా ఎవరైనా మానవుని హృదయ రోగ రహస్యం దేవునికి తెలుసును అని మొదట గ్రహించాలి. దాని నివారణ కూడా ఆయనే చూపించాలి. విగ్రహాలను దేవుడు తొలగిస్తాను అంటున్నాడు. అపవిత్రాత్మ నుండి విడుదల ప్రసాదిస్తాడు. వారి ఇండ్లలో గృహదేవతలున్నాయి, అవి దేవునికి ఇష్టం లేదు. బబులోను చెరలో ఉండగా వీరు దాను బేతేలులోని బంగారు లేగదూడనేమీ తమతో తీసుకుపోలేదు. గాని వారి ఇండ్లలో గృహదేవతలున్నాయి, అవి దేవునికి పౌరుషం పుట్టిస్తాయి. తాయెత్తులు, ఏవో చిన్న చిన్న వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే మనకేమీ కీడు కలగదులే అనే మూఢనమ్మకం కొందరికుంది. అలనాటి ఇశ్రాయేలు ప్రజల ఇండ్లలో తెరాఫీము అనే గృహదేవతలున్నాయి, వాటిని తొలగించాలి అంటున్నాడు దేవుడు. వారు అదృష్ట చక్రాలను కూడా సంప్రతించేవారు. అది కూడా దేవునికి ఏవగింపు కలిగిస్తుంది. అబద్ధ ప్రవక్తలను, అపవిత్రాత్మను దేశం నుండి పారదోలుతాను అంటున్నాడు దేవుడు. అపవిత్రాత్మలు అంటే పిశాచాలు. యుగ సమాప్తి సమయం దగ్గర అవుతున్న కొద్దీ దయ్యాలు కూడా వాటి పనిని ఉద్ధృతం చేస్తున్నాయి. 1000 ఏండ్ల పరిపాలనలో అపవిత్రాత్మలుండవు, అబద్ధ ప్రవక్తలు ఉండరు. దేవుడు అలాంటి వాటిని తోలివేస్తాడు. ప్రకటన గ్రంథంలో అబద్ధ ప్రవక్తను, అంత్యక్రీస్తును దేవుడు బహిష్కరించినట్లు చెప్పబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరూ అగ్నిగంధకములతో మండే అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడ్డారు. 1000 ఏండ్ల పాలనలో సైతాను బంధించబడి ఉంటాడు. ప్రకటన 20వ అధ్యాయం 1-3 వరకు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చాడు. అతడు ఆది సర్పమును, అనగా అపవాది సైతాను అనే ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరాలు దానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాడు. అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు అగ్నిగంధకాల సరస్సులోకి త్రోయబడతారు. సైతాను అడుగులేని అగాధంలో బంధించబడతాడు. ప్రకటన గ్రంథంలో పైశాచిక శక్తులను పూర్తిగా తోలివేసిన వివరాలు చెప్పబడలేదు గాని దేవుడు వాటిని పూర్తిగా బహిష్కరిస్తాడని మనం సులభంగా గ్రహించగలం. అవి భూమి మీద ఉండకుండా దేవుడు వాటిని తొలగిస్తాడు. దేవుని వాక్య జ్ఞానము లేని చోట మూఢనమ్మకాలు చోటు చేసుకుంటాయి. అందుకే ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎక్కువగా బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని వాక్య అజ్ఞానాన్ని ఆధారం చేసుకొని సైతాను ప్రజలను రకరకాల మంత్రతంత్రాల వైపునకు మరల్చుతాడు. అబద్ధ బోధకులను, అపవిత్రాత్మను పూర్తిగా పారదోలుతాను అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలు తమ కుటుంబ జీవితాలలో, స్వంత జీవితాలలో దేవునికి ప్రథమ స్థానమిస్తారు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆయనను సిలువకు అప్పగించారు. శత్రువులకు ఆయన్ను పట్టిచ్చారు. తమ స్వంత కొడుకైనా సరే అబద్ధాలు బోధిస్తే ఆ రోజున సహించరు. ప్రభు ఈసారి వచ్చినప్పుడు అబద్ధ బోధకులు సిగ్గుపడతారు. వారి నేర భావన వారిపై దోషారోపణ చేస్తుంది. మోసపరిచే తమ దర్శనాల విషయమై తామే ఎంతో సిగ్గుపడతారు. సత్యం వచ్చినప్పుడు అసత్యం బయటపడిపోతుంది. గొంగళి ధరించి వారు ఎవరినీ మోసం చెయ్యరు. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. బాప్తిస్మకుడైన యోహాను గొంగళి ధరించాడు. ప్రవక్తలు మరీ ముతక దుప్పటి గొంగడి ధరించేవారు. వీరు అలాంటి వేషం వేసి ప్రజలను మోసం చెయ్యరు. దొంగ ప్రవక్తలు ఈ పని మానేసి గొడ్లు కాసుకునే పనికి తిరిగి వెళ్ళిపోతారు. ఆ గాయాలేమిటి అని అడిగితే ఆయన అన్నాడు, నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయాలు. ఈయన ఎవరు? యేసుక్రీస్తే. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 1:11 తనను అంగీకరించిన వారికి దేవుని పిల్లలవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆయన ఆత్మ కుమ్మరింపులో వీరు ఈసారి ఆయనను అధిక సంఖ్యలో అంగీకరిస్తారు. ఆయన అంటాడు, నేను మొదటిసారి వచ్చినప్పుడు ఈ గాయాలు నాకు తగిలాయి. 2వ సారి ప్రభువు వచ్చినప్పుడు శేషిత ప్రజలలో ఒకరు ఆయన గాయాలేమిటని అడిగితే ప్రభువు చెప్పిన మాట, మొదటిసారి నేను వచ్చినప్పుడు నన్ను వారే ఇలా గాయపరిచారు. యేసును ఎరుగుటే నిత్య జీవం. పౌలన్నాడు, ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము నేను సమస్తము నష్టపరచుకుంటున్నాను. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. 2వ సారి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరో, ఆయనకు వారు ఎలా గాయాలు చేశారో ఎరిగిన వారై పశ్చాత్తప్తులయ్యారు. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మనకు విమోచన, 2వ రాకడలో ప్రత్యక్షం. మొదటిసారి ప్రభువు సమాధానపరచడానికి వచ్చాడు, 2వ సారి గుర్తింపు. మొదటిసారి అవతారం, 2వ సారి ప్రభువుకు సార్వత్రికమైన గుర్తింపు. మొదటి రాకడా మర్మం, 2వ రాకడా ప్రత్యక్షం. మొదటిసారి మనకు ప్రాయశ్చిత్తం, 2వ సారి సార్వజనీనమైన ప్రకటన. దేవునికి స్తోత్రం. యెహోవా మాట్లాడుతున్నాడు. క్రీస్తును గురించి ఏమంటున్నాడు? గొర్రెల కాపరి మీద ఖడ్గం పడింది, కాపరి హతమయ్యాడు. నా సహకారి అంటే నాతో సమానుడు నా కుమారుడైన క్రీస్తు. మత్తయి సువార్త 26:31 ప్రభువు జకర్యా ప్రవచనాన్ని ఉటంకించాడు. అప్పుడు యేసు వారిని చూచి అన్నాడు, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు, ఏలయనగా గొర్రెల కాపరిని కొడతాను, మందలోని గొర్రెలు చెదరిపోతాయి అని రాయబడి ఉన్నది గదా, తాము పొడిచిన వాని తట్టు వారు చూస్తారు, ఆ గాయాలేమిటని వారు అడుగుతారు, నన్ను ప్రేమించిన వారి ఇంట్లో నాకు ఈ గాయాలయ్యాయి అంటాడాయన. అది వారికి వారి జాతికి మహాపశ్చాత్తాపదినం. ఈ అధ్యాయంలో చివరి రెండు వచనాలు మహాశ్రమల కాలానికి చెందినవి. ఆ మూడో భాగాన్ని నేను శుద్ధిపరుస్తాను, మూడో భాగం వారే శేషిస్తారు. ఈ శేషప్రజే అడుగుతున్నారు, నీ చేతులలోని గాయాలేమిటి? వీరు మహాశ్రమల గుండా వచ్చినవారు, మూడింట రెండు వంతుల మంది హతమయ్యారు. ప్రకటన గ్రంథం 7:1-8 వరకు వీరు ముద్రించబడినవారు, శ్రమలలో గుండా వచ్చినవారు. వీరిని ప్రభువు శుద్ధి చేస్తాడు. మిగిలిన వారు మూడో భాగం. ప్రకటన 14:1-3 ఈ పాఠం ముగిస్తాము. గొర్రెపిల్ల సీయోను పర్వతము మీద నిలువబడి ఉంది. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్లయందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. వారు సింహాసనము ఎదుట, ఆ 4 జీవుల ఎదుట, పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకములో నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరెవరూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
మీరింతవరకు జకర్యా గ్రంథ వర్తమానాలు వింటూ ఉన్నారు. ఈ వర్తమానాల ద్వారా పొందిన మేలులు వెంటనే మాకు రాస్తారుగా. జకర్యా గ్రంథ వర్తమానాలపై గొప్ప దర్శనం అనే పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నాం. గొప్ప దర్శనం అనే ఈ చిన్న పుస్తకం ఉచితంగా పొందగోరేవారు ఈరోజే మాకు వ్రాసి మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. మా అడ్రస్: ప్రేమధార, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఫోన్ నంబర్ 0402700301. మా ఇమెయిల్ ఐడి telugu ttb@radio882.com.